పురాణాలు చెప్పే ముందు హఠాత్తుగా పురాణం మొదలెడతామా? ఆ పురాణ అధిష్టాన దేవతని, మన ఇష్టదేవతల్ని, వీళ్ళని మనం తలుచుకొని వాళ్ళకి నమస్కారం చేసి వారి అనుగ్రహంతో మొదలు పెడతాం. మన తెలివితేటలు లేకపోతే పని చెయ్యవు అక్కడ. మానవుడు ఎంత తెలివైన వాడైనా, ఎంత బలవంతుడైనా, ఎన్ని శక్తులున్నా దైవ అనుగ్రహం లేకపోతే ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. కొంతమంది లేరు లోకంలో హేమాహేమీలు, కానీ వాళ్ళు ఎందుకు కీర్తి పొందలేకపోతున్నారు అంటే వారికి దైవ అనుగ్రహం సంపూర్ణంగా లేకపోవడమే. అదొక్కటుంటే ఏమి లేకపోయినా మానవుడు మహాభివృద్ధి పొందుతాడు, సత్కీర్తి పొందగలుగుతాడు, విద్యకి ధనానికి అన్నిటికీ రాణింపు వస్తుంది. రాముడి గురించి వర్ణించే ముందు అందుకే రాముడున్న దిక్కుకేసి తిరిగి నమస్కారం చేశాడు ఆయన. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మన ఇష్టదేవత గురించో మరొకరి గురించో వర్ణించమంటే అదిగో వారికి ముందు ఒక్క నమస్కారం సమర్పించాలి. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన, అమ్మా సీత చెబుతున్నా విను, రాముడి గురించి లక్ష్మణుడి గురించి వర్ణించడం అధ్యాత్మ రామాయణంలో అంటాడనమాట. ఆదిశేషుడి వల్ల కాదు, బృహస్పతి వల్ల కూడా కాదు, కానీ నేను నా నేర్చిన భంగి వర్ణిస్తాను. అంతటి మహానుభావుడి గురించి కొంతవరకు చెప్పగలుగుతాం. రామః కమలపత్రాక్షః సర్వసత్వ మనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. ఓ జనకపుత్రి సీత, రాముడు తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగినవాడు. కమల పత్రాక్షః, తామర పువ్వు రేకులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఆయన కళ్ళు. అంతటి అందమైన నేత్రాలన్నమాట. ఇంతింతి కళ్ళు కావు, పిల్లి కళ్ళు, చింత చిగుర్లులాగా ఉండే కళ్ళు కావు, కొంచెం విశాలంగా ఉంటాయి కళ్ళు. అసలు విశాలాక్షుడు అంటే ఆయనే. కళ్ళని బట్టే మనకి సౌందర్యం కూడా అన్నారు. కళ్ళు చక్కగా విశాలంగా అవి కూడా ఉండవలసిన రీతిలో ఉంటే, తెల్లగుడ్డు ఎలా తెల్లగా ఉండాలో, నల్లగుడ్డు దగ్గర ఎంత నల్లగా ఉండాలో, కను కొలుకుల దగ్గర ఒకనొక ఎర్రదనం ఉంటే, అటువంటి వాడి కళ్ళు చూస్తే ముచ్చటగా ఉంటాయి. వాడు శాసిస్తే ఆ శాసనాన్ని మనం అతిక్రమించలేము అంటే చాలు, ఆ పని చేయగలుగుతామట. కంటిలో ఉంది ఆ శక్తి అనమాట. దిక్మాలం కూడా పీల్చి పీల్చి కళ్ళు ఎరిపెక్కిపోతే ఆ తర్వాత వాడు శాసిస్తే పెళ్ళాం కూడా విందు అన్నారు. ఇది ఒక శాస్త్ర నియమం. అందువల్ల కళ్ళు చాలా బాగుండాలి. రాముడి కళ్ళు నిజంగా తామర పువ్వు రేకులలాగే ఉంటాయి. సర్వసత్వ మనోహర, అబ్బాబ్బా, ఇంకా ఆయన నిజంగా అందరి ప్రాణుల హృదయములు చూరగొంటాడు. ఆయన మనస్సుని హరించేవాణ్ణి మనోహరుడు అంటారు. ఎప్పుడు మనం ఇతరుల మనస్సుని హరించగలుగుతాం? బాగా అందంగా ఉంటే, మన రూపం మనలో ఉన్న అవయవాలు తీర్చిదిద్దినట్టుంటే, ఈ అవయవాలకి ప్రవర్తన కూడా తోడైతే వాడు ఎవరినైనా ఆకట్టుకోగలుగుతాడు. ఆకట్టుకోవడం మొట్టమొదట రూపం, రెండవది ప్రవర్తన. అసలు ఐదు వకారములుంటే వాళ్ళు చాలా కీర్తి పొందుతారట, లేకపోతే వాళ్ళకి పెద్ద గౌరవం ఉండదన్నారు. వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం. మొట్టమొదటిది వస్త్రం. ఐదు వకారములు ఉంటే ఆ వ్యక్తికి గౌరవం వస్తుందిట. ఈ ఐదు వకారాల్లో ఏది లేకపోయినా గౌరవం రాదు. అందులో మొట్టమొదటిది వస్త్రం. కట్టుకున్న గుడ్డ చాలా బాగుండాలి. మనం వస్త్రం కట్టుకున్నామంటే ఈ వస్త్రం సరే విలువైనది అయినా లేకపోయినా పర్వాలా, విలువ అనేది డబ్బును బట్టి ఉంటుంది. డబ్బు ఉన్నవాడు మంచి పట్టు వస్త్రాలు, ఇంకా జిగేలు అనే బట్టలో కడతారు. ఏ గుడ్డ ఉన్నా ఆ వస్త్రాన్ని ఉతికి శుభ్రంగా చేసి అప్పుడు కట్టుకోవాలి. అలుకు గుడ్డ కింద రోజు అదే ఆరేయటం కూడా మానేసి కట్టుకుంటే ఈ గుడ్డ కట్టుకున్న వాడిని చూస్తే అసహ్యం ఏదు, చీపు అంటాం. కాబట్టి వస్త్రం బాగుండాలి. చక్కగా నేల తుడవడానికి ఉపయోగించే గుడ్డలాగా లుంగీ కట్టుకుని టిక్కు టిక్కు అని తిరిగితే ఉపన్యాసం వద్దు, ఆ మూల కూర్చోబాబు అంటారు. పైగా ఆ వస్త్రం కట్టుకుంటే అనారోగ్యం, చర్మరోగాలు కూడా వస్తాయి. అంచేత శుభ్రత ఉంది, అందము ఉంది, బట్ట బాగుండాలి, కట్టే గుడ్డ కూడా కొంచెం సరి అయిన రీతిలో కట్టుకోవాలి. గుడ్డ ఎంత బాగున్నా దాన్ని కుట్టడంలో కూడా ఉందిగా మరి. అందువల్ల అది కుట్టు బాగుండాలి, ఆ కుట్టిన తర్వాత కట్టుకోవడం బాగుండాలి. వస్త్రం మొట్టమొదటిది గౌరవానికి. వస్త్రం చాలా బాగుందనుకుందాం, ఏదో చక్కగా అంచుపంచో కండువయో వేశాడు, కానీ శరీరం బాగా లేకపోతే ఏం చేస్తాం? శరీరం భగవంతుడు ఇవ్వవలసింది, అది ఎవడేం చేయలేడు. పుట్టుకతో వచ్చిన శరీరం మార్చలేం, కానీ ఉన్న శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకోమని అంతరార్థం అన్నమాట. శరీరాన్ని జాగ్రత్తగా అలంకారం చేసుకుని శుభ్రంగా అట్టే పెట్టుకోవాలి. స్నానం చేసి ఘుమఘుమలాడుతూ సువాసనతో వస్తే మన పక్కన ఎవరన్నా కూర్చుంటారు. 10 ఏళ్ల తర్వాత స్నానం చేయడం మానేసి 10 ఏళ్ళకు ఒకసారైనా చేస్తే పర్లేదు, ఆ కంపు కొట్టి శరీరంతో కూర్చుంటే పక్కనున్న వాళ్ళు ముక్కు పూసుకుని పారిపోతారు. సామాజిక స్పృహ అందులో. అందువల్ల వపుషు కూడా బాగుండాలి, శరీరం కూడా బాగుండాలి. వపుశక్తి లేకపోయినా ఆ వ్యక్తిని మనం చూడలేం. వపుశబ్దమునకు శరీరము అని అర్థం అన్నమాట. కాబట్టి వస్త్రము బాగుండాలి, రెండవది శరీరం బాగుండాలి, మూడవది వాచ వాక్కు కూడా బాగుండాలి. ఇంటికి ఎవరైనా వస్తే ప్రేమగా కూర్చొని, ఆయన బాబు బాగున్నావా, ఎలా ఉన్నారు, ఇలా ప్రేమగా మాట్లాడితే అందరూ ఆ వాక్కులకు లొంగుతారు. రాగానే ఎవడవు నువ్వు, ఎందుకు వచ్చావు, కూర్చా లేకపోతే పా అంటే దెబ్బకి హడిలి పారిపోతాడు. కాబట్టి మాట వల్ల కూడా ఆకట్టుకుంటాం. మూడవది వాక్కు. వాక్కు ఎంత బాగున్నా అంటే ప్రేమగా మాట్లాడినా విద్య లేకపోతే శోభించంగా ప్రేమగా మాట్లాడతాడు, కానీ భాష బాగుండదు. కూకోండి కూకోండా కూకోండా అంటే దిక్కుమాలలు కూకోండి అంటే ఏం అందం, కాస్త చక్కగా కూర్చోండి అంటే అదొక అందం. కాబట్టి విద్య కూడా ఉండాలి, పాండిత్యం ఉండాలి, శబ్ద సంస్కారం ఉండాలి. మనం శ్లోకం చదివే తీరు బట్టి, మనం మాట్లాడేటటువంటి భాషని బట్టి కూడా మన పాండిత్యం తెలుస్తుంది. సంస్కృతం వచ్చో లేదో 2 శ్లోకాలు చదివితే అవతల వాటిని బట్టి అర్థమైపోతుంది అన్నమాట. ఇక వెనకాల లేదు, ముందు లేదు, క్రియాపదం కూడా లేకుండా పాపం రకరకాల ఉపన్యాసాలు చెప్పేవాళ్ళని ఎంతమందిని చూస్తున్నావు, హడిలిపోతుంది ప్రాణం అన్నమాట. కాబట్టి అలా ఉండకూడదు, విద్య కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి, వినయం లేదు, వచ్చిన వాళ్ళల్లా తగాద పడేసి అహంకరించి నువ్వెంత అంటే నువ్వెంత అంటాడు, అది ఇబ్బంది. కాబట్టి 5వది వినయము కూడా ఉండాలి. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనచ, ఈ 5 వకారములు లేకపోతే వకారై పంచభిర్హీన నరః న ఆయాతి గౌరవం అన్నారు. ఈ 5 వకారములు లేని నరుడు గౌరవం పొందడు. ఇప్పుడు రాముడు అందంగా చాలా అద్భుతంగా ఉంటాడు, సమస్త ప్రాణుల మనస్సులను ఆకట్టుకునే అందం ఆయనది, రూపదాక్షిణ్య సంపన్నుడు ఆయన. ఆయన రూపం అటువంటిది, ఆయన సామర్థ్యం అటువంటిది, అన్ని శుభలక్షణములు ఉన్నవాడు. ఓ జనకాత్మజ, ఆయన అంతటివాడు సుమా. ఇక తేజస ఆదిత్య సంకాశక, ఒక్కొక్క లక్షణం చెప్పారు. ఆదిత్య సంకాశ, సూర్యుడితో సమానుడు. ఎందులో సూర్యుడితో సమానుడు? తేజస, తేజస్సులో. ఈ తేజస్సు విషయంలో ఆయన సూర్యునితో సమానుడు. రాముడి ముఖం వర్చస్సుతో వెలిగిపోతుంది, ఆయన ముఖం అంతా కాంతే, ఆ కాంతి సూర్యకాంతి. ఆయన సూర్యవంశంలో పుట్టినవాడు, సూర్యుడి కాంతితో వెలిగిపోతున్నాడు. చాలా గొప్ప విషయం. ధర్మరాజు గురించి చెబుతూ చంద్రకాంతితో వెలిగిపోతున్నాడు అని అంటాడు వాల్మీకి వ్యాసుడు. ఎందువల్ల అన్నాడు అక్కడ వ్యాసుడు ఆ మాట అంటే, ధర్మరాజు చంద్రవంశంలో పుట్టాడు, ఇక్కడ రాముడు సూర్యవంశస్థుడు కనుక వాల్మీకి తేజస ఆదిత్య సంకాశ అన్నాడు. చెప్పడంలో కూడా ఒక్కొక్కసారి అలా ఔచిత్యం పాటిస్తారు. క్షమయా పృథివీ సమహ, ఇక ఓర్పులో, క్షమాగుణంలో భూమితో సమానుడాయన. భూదేవికి ఎంత సహనం, ఎంత ఓర్పు. ఈ భూమి మీద మలమూత్రాలు విసర్జిస్తున్నాం మనం, తవ్వేస్తున్నాం, ఎన్ని చెయ్యరాని పనులు చేస్తున్నాము. భూమి మీద ఉన్న కొండలు గొట్టలు ప్రకృతిని నాశనం చేసేస్తున్నాం. ఒక్కొక్కప్పుడు ఇష్టం వచ్చినట్టు నదీ నదాల గమనాలు మార్చేస్తాం, అయినా తట్టుకుంటోంది ఆ వెర్రితల్లి. ఇక్కడ మనం చెయ్యరాని హత్యలు, కిరాతకపు కృత్యాలు, ధనం కోసం ఇంకొక దానికోసం భయంకర పాపాలు చేస్తున్న ఆవిడ అలాగే ఓర్చుకుని అని సహిస్తోంది. ఎప్పుడూ ఆవిడ సహనానికి పరీక్ష వస్తుంది, తెక్కొస్తుంది ఆవిడకి, వెంటనే భూకంపాలు వస్తాయి, మొత్తం నాశనం చేస్తుంది. అప్పటిదాకా చాలా ఓర్పుగా ఉంటుంది ఆవిడ, కానీ ఓర్పు కూడా ఉంటుంది ఒక అవధి. కానీ సహజంగా మాత్రం ఆవిడ పరమ క్షమాగుణం కలిగింది, అందుకే ఆవిడకి క్షమా అన్నారు. అటువంటి క్షమాదేవి భూదేవి ఆవిడ ఎంత ఓర్పు కలిగినదో ఆవిడతో సమానమైన ఓర్పు రాముడిలో ఉంది. పృథివీ సమహ, పృథివీతో సమానుడాయన. ఎందులో? క్షమలో, ఓర్పులో, సహనంలో అన్నమాట. రాముడికి నిజంగా చాలా ఓర్పు. ఎన్ని మాటలు ఎన్ని చేసినా సరే కిక్కురు మనడు, కానీ వస్తే మాత్రం కోపం. ఇంకప్పుడు బ్రహ్మాదులు కూడా హడిలిపోవలసిందే. బృహస్పతి సమో బుద్ధ్యా, ఇక బుద్ధిలో తెలివితేటలలో బృహస్పతితో సమానుడు. బుద్ధికి బృహస్పతి అంటాం. తెలివితేటలలో బృహస్పతి వంటి వాడు లేడు. ఆయన రాయని శాస్త్రం లేదు, ఆయన ముట్టుకొని కోణం అంటూ లేదు ఈ సృష్టిలో. అటువంటి పరమ పండితుడు, ఆలోచనాపరుడు, ధిషణుడు బృహస్పతి. ఆయనతో సమానమైన తెలివితేటలు కలిగిన వాడు రాముడు. ఏదో పోల్చాలి కాబట్టి, కానీ నిజానికి వీళ్ళందరినీ సృష్టించిన వాడు ఆయన. అయినా భూలోకంలో పుట్టాక ఎవరో ఒకరితో పోల్చాలి కనుక ఇదిగో రాముడు బృహస్పతి వంటి తెలివైన వాడు అని చెప్పారు. యశస వాసవోపమః, ఇక కీర్తిలో ఇంద్రుడితో పోల్చదగినవాడు. ఇంద్రుడికి చాలా గొప్ప కీర్తి ఉన్నది. ఋగ్వేదాదుల్లో ఏమన్నారు? మాయావి అయిన వృత్రాసురుణ్ణి మాయతో సంహరించిన ఓ ఇంద్ర, నీ కీర్తి వర్ధిల్లుగా. కాని ఋగ్వేదం దశమ మండలంలో ఉన్నది. అంటే వృత్రాసురుడి వంటి వాళ్ళని, పరమ మాయావుల్ని తన మాయతో జయించగలిగాడు. అటువంటి కీర్తి పొందినవాడా? అసలు వేదాలలో ఎక్కువగా ఇంద్రుడి గురించే చెప్పారు. చూడండి, మీరు ఎప్పుడైనా వీలుంటే బలంలో కీర్తిలో ఇంద్రుడితోటే పోల్చేవారు. అందుకే పూర్వం ఇదిగో పురంధరసమో బలే అంటాడు తర్వాత కూడా. అంటే పురంధరుడు ఎంత బలవంతుడో అంత బలవంతుడు వినీవు అని. పురంధరుడు అంటే ఇంద్రుడు అనమాట. ఇంద్రుడు ఒక్క ఇంద్రుడు కాదు, చాలామంది ఉన్నారు. ఒక్కొక్క కల్పములో ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. ఇప్పుడున్న 7వ సప్తమ మనువు కాలంలో ఉన్న ఇంద్రుడి పేరు పురంధరుడు అన్నమాట. ఆ పురంధరుడితో సమానమైన కీర్తి కలిగిన వాడివి నువ్వు. యశస వాసవోపమః, ఇంద్రుడితో సమానమైన కీర్తి కలిగిన వాడు రామచంద్రుడు. అంటే సప్తమ మనువు కాలంలో ఉన్న ఇంద్రుడి పేరు పురంధరుడు అన్నమాట. ఆ పురంధరుడితో సమానమైన కీర్తి కలిగిన వాడివి నువ్వు. యశస వాసవోపమః, ఇంద్రుడితో సమానమైన కీర్తి కలిగిన వాడు రామచంద్రుడు. అంటే రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత. రాముడు ఎంత గొప్పవాడు! మొట్టమొదటి లక్షణం రక్షిత జీవలోకస్య, సమస్త ప్రాణులతో కూడిన ఈ ప్రపంచాన్ని రక్షిస్తాడు. పక్షపాతం లేదు ఆయనకి. ముందు గొప్ప ప్రభువు లక్షణం ఏమిటంటే అందరూ ఒకటే ఆయనకి. ప్రాంతీయ భేదాలు మహానుభావులైన ప్రజలకు ఉండవు, ప్రభువులకు ఉండవు. ఇవి అజ్ఞానుల లక్షణాలు తప్ప. ఆయన యావత్ ప్రపంచము రక్షిస్తాడు ఆయన. అదే సమయంలో తన వాళ్ళని మాత్రం మర్చిపోడు. అందరినీ రక్షిస్తున్నారు కాబట్టి నా వాళ్ళని పట్టించుకోకూడదు అనుకోకూడదు. మళ్ళీ తన స్వజనులను కూడా రక్షిస్తాడు. అది ఆయన గొప్పతనం. ఇది చాలా జాగ్రత్తగా చూడవలసిన విషయం. ప్రతి ప్రాణి ఆయన దృష్టిలో గొప్పవాడే, వాళ్ళంతా తన బిడ్డలే. అందరినీ ప్రేమించి రక్షించాలి. అందులో రవ్వంత స్వజన పక్షపాతం ఉండి తీరాలట. ఆశ్రితులు అంటాం. మనల్ని ఆశ్రయించుకున్న వాళ్ళని చూడకపోతే ఇంకెందుకండి మనకప్పుడు? ఒక కంపెనీలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు, అందరినీ సమానంగా చూడాలి. ఎట్ ది సేమ్ టైం మనం ఏం చేయాలట, మళ్ళీ ఇందులో ఎవడు బాగా పనిచేస్తాడో, ఎవడు తనను ఆశ్రయించుకున్నాడో వాడి విషయంలో కొంత పక్షపాతం చూపించి కొంచెం అనుకూలంగా ఉండి తీరాలని చెబుతోంది శాస్త్రం. తక్కిన వాళ్ళని ఏడిపించకు, వాళ్ళని ప్రేమించు, వీడి మీద ఇంకొంచెం ఎక్కువ చూపించు. అది ఇతనికి ఏం కావాలి, నీకేమన్నా బాగా కష్టపడి పనిచేస్తున్నాడు మన మిత్రుడు, అటువంటిప్పుడు అవసరమైతే లీవ్ ఎక్కువ ఇవ్వాలట. అటువంటి వాళ్ళకి కావాలంటే కొంచెం జీతం పెంచాలట. తక్కిన వాళ్ళని ఏడిపించకూడదట. ఎంత కత్తి మీద సాము చూసారా ఒక ప్రభుత్వం నడపడం అంటే. ఇది మనకి బృహస్పతి ధర్మశాస్త్రంలో చెప్పాడు, రాజనీతి శాస్త్రంలో చెప్పాడు. ఇదిగో రాముడు దానిని అనుసరిస్తున్నాడు. అందుకే ముందేం చెప్పారు? ప్రపంచమందరినీ సమానంగా చూసి రక్షిత జీవలోకస్య, సమస్త ప్రాణులతో కూడిన ఈ లోకాన్ని రక్షిస్తాడు. ఆపై స్వజనస్యాభిరక్షిత, తన స్వజనులను కూడా రక్షిస్తాడు ఆయన. తన వాళ్ళని ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకుంటాడు అని. ఒక భర్త అందరినీ ప్రేమించిన భార్య దగ్గరికి వచ్చానికి భార్య కదా, ఆమెను ఎక్కువ ప్రేమించాలి. భార్యని ప్రేమించినట్టే అందరినీ ప్రేమిస్తానంటే కొంప కొల్లేరైపోతుంది. అందువల్ల అక్కడ జాగ్రత్త వహించు అని చెప్పడం అన్నమాట.
రక్షిత స్వస్య వృత్తస్య,
ఇక దానితో పాటు తన ధర్మమును తన పరివర్తనను చాలా జాగ్రత్తగా రక్షించుకుంటాడు, తన శీలాన్ని రక్షించుకుంటాడు. ఎప్పుడూ కూడా మానవుడు ప్రజల్ని పాలించడం, తన వాళ్ళని ఏదో రక్షించుకోవడమే కాదండోయ్, తన సొంత ధర్మాన్ని రక్షించుకోవాలి, తన శీలాన్ని కాపాడుకోవాలి. ఎవడో మధ్యలో వచ్చాడు కదా అని వాడు చెప్పిన దానికి లొంగిపోయి వ్యసనాలకు లోనవ్వకూడదు. మొదటి నుంచి తనతో స్నేహంగా ఉన్నటువంటివి తన గుణాలు, తన పుట్టుకతో వచ్చిన ధర్మాలు, ఈ ధర్మములు వదిలిపెట్టేయకూడదు, మధ్యలో ఇంకో ధర్మానికి వెళ్ళకూడదు. ఒక వ్యక్తి మంచి అర్చన చేస్తూ బతుకుతున్నాడు, మధ్యలో ఎవడో వచ్చాడని ఈ అర్చన ఈ పిలక తీసేసి టింగ్ రంగానని జీన్స్ ప్యాంట్ వేసుకు తిరగకూడదు. అది అంతరార్థం అక్కడ. అలాగే ఏ వ్యక్తి అయినా తనకొక ధర్మం ఉంటుంది, ఈ ధర్మం వదిలి అన్యధర్మముల జోలికి వెడితే అది ఎప్పటికీ ప్రమాదమే. స్వేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఎప్పుడు నీ ధర్మంలో ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పరధర్మం చాలా ప్రమాదం, నీ ధర్మం రక్షించు, నీ శీలం కాపాడుకో. అది రాముడు చేస్తాడన్నమాట. ధర్మాన్ని కాపాడుకునే నిజంగా పరంతపుడు ఆయన. ఇంకంతకంటే గొప్ప మహానుభావుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు లేడు. అటువంటి రామచంద్రుడి గురించి ఏం వర్ణించమంటావు? రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత. రాముడు ఈ లోకంలో ఉన్న నాలుగు వర్ణాల వాళ్ళని రక్షిస్తాడు జాగ్రత్తగా. పక్షపాతం లేనివాడు కదా ఆయన. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అనే భేదం లేకుండా అందరినీ ఎంతో జాగ్రత్తగా, చతుర్వర్ణాలని కూడా రక్షించే మహానుభావుడు ఆయన. ఎప్పుడూ కూడా ఆయా వర్ణముల వాళ్ళని వారికి తగిన రీతిలో ఉపాధి కల్పిస్తూ రక్షణ చేస్తే అతడు నిజమైన మానవుడు, సంపూర్ణ మానవుడు, పరిపూర్ణ మానవుడు. అందుకే రాముడు చాతుర్వర్ణ్యస్య రక్షిత, నాలుగు వర్ణముల వాళ్ళని రక్షించే మహానుభావుడు అని హనుమంతుడు సీతాదేవితో రాముడి దివ్య ప్రవర్తన విశేషాలు చెబుతున్నాడు. రాముడి గురించి ఆయనే వర్ణించాలి. వర్ణిస్తే ఈ లోకంలో నిజంగా రాముడి గురించి వర్ణించే అర్హత ఎవరికైనా ఉందంటే అది ఒకటి వాల్మీకి అన్నారు, రెండు ఈ మహానుభావుడు. ఇంకొకళ్ళు ఎవరి వల్ల కాదు, అంత అద్భుతంగా. పైనున్న బ్రహ్మాదులను పక్కన పెట్టేయండి, ఈ భూలోకంలో కొంతకాలం గడిపిన మహానుభావుల్లో ఇద్దరే. వాల్మీకి పరమకవి అనుభవించి రాశాడు. ఇదిగో ఈ హనుమంతుడు పరమ పూజ్యుడు, బుద్ధిమంతుడు, ఆ రాముడి సేవకుడై ఆయన గురించి వర్ణించగలిగాడు. అమ్మా, రామచంద్రుడు ఎటువంటి వాడు? మర్యాదానాంచ లోకస్య కర్తా కారయిత చసః. ఈ లోకాల్లో ఆయన కర్త కారయిత మర్యాదానాంచ అన్నాడు ఆయన. అంతే, అసలు మర్యాద ఎలా ఉంటుందో లోకానికి ఆయనే చూపించినవాడు. అసలు రాముడిని చూస్తేనే మనం సమస్త ప్రవర్తనలు నేర్చుకుంటాంట. రాముడి గొప్పతనం ఏమిటంటే కొన్ని శబ్దాలు స్థూలంగా పైకి ఒక రకంగా ఉంటాయి, లోపల అంతరార్థాలు వేరుగా ఉంటాయి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చూడగానే అతను ఎలా నడుచుకుంటున్నాడో అలా నడుచుకోవాలి అని అనిపిస్తుందిట. అంటే ఆయన ఏం చేస్తాడు? ముందు తాను నడుచుకుంటాడు, తాను నడుచుకున్నదే లోకానికి ఒక శాసనంలాగా చెయ్యడు, కానీ అదే శాసనంగా ప్రమాణంగా భావిస్తారట. అందుకే తిక్కన గారు ధర్మరాజు గురించి ఒక గొప్ప అద్భుతమైన మాట చెప్పిస్తాడు, చాలా గొప్ప మాట. ద్రౌపది ద్వారా చెప్పిస్తాడు, అది విరాటపురంలో అన్నది ద్రౌపది గుర్తుపెట్టుకోవాలి మనం, అర్జునుడు కాదు సినిమాల్లో చూపించినట్టుగా. ద్రౌపది భీముడితో ధర్మరాజు గురించి చెబుతూ ఒక మాట అంటుంది, యవ్వాని చారిత్ర మెల్లలోకములకు వజ్జయ్యి వినయంబు నొరపు గరపు. ధర్మరాజు చరిత్ర సమస్త ప్రపంచాలకి గురువై వినయం నేర్పుతుందిట. వేరే ఆయన చెప్పడు, ఆయన ప్రవర్తిస్తాడు, ఒక విధంగా నడుచుకుంటాడు, ఆయన నడతని చూస్తారు ప్రజలు. ఆయన ప్రవర్తనే ఈ లోకంలో వాళ్ళకి గురువు, ఆ ధర్మరాజు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి అని వాళ్ళు అది దాన్ని తీసుకుంటారట ఆదర్శంగా. ధర్మరాజు ప్రవర్తనయే అందరికీ ఆదర్శం, అదే గురువు, దానిని బట్టి ఇతరులు నడుచుకుంటారు. గొప్పవాళ్ళు ఎలా నడుచుకుంటారో వాళ్ళని చూచి తక్కిన వాళ్ళు అనుకరిస్తారు. నీచమైన ప్రవర్తన చూస్తే మనకే అసహ్యం కలిగించి ఏ రేపటి నుంచి అలా నడుచుకోకూడదురా వాడు చూస్తే అసహ్యం వేస్తుంది అనిపిస్తుంది అనమాట. అంటే చెప్పక్కర్లా, మనం మన ప్రవర్తనయే లోకానికి ఆదర్శం, అదే గురువు. రాముడు అటువంటి వాడు, ఆయన నడుచుకుంటాడు, ఆయన ప్రవర్తన లోకానికి ఆదర్శం, అదొక శాసనం అయిపోయిందన్నమాట ఆయన. అంతటి మహానుభావుడు ఆయన. ఇక సాధూనాం ఉపకారజ్ఞః, రాముడు ఉపకారం చేస్తాడు అందరికీ. అందులో ముఖ్యంగా సాధువులకి ఎలా ఉపకారం చెయ్యాలో ఎరిగిన వాడు ఆయన. ఉపకారం చెయ్యడం కాదు, ఉపకారం ఎలా చెయ్యాలో కూడా గ్రహించాలి. ఒకటి కడుపు నిండా తిండి ఉంది, తినేశాడు బాగా, ఓ వాయి ఇడ్లీ తినొచ్చి కూర్చున్న వాడిని బతిమాలి, ఏమండి ఇంకొక ఇడ్లీ తినండి అంటే వాడికి వాంతి అవుతుంది, ప్రాణం తీస్తాడు. అంత నెయ్యితో ఉన్న ఇడ్లీ పారేస్తాడు అక్కడ. అదే ఆకలితో ఉన్నవాడికి పెడితే ఆ ఇడ్లీ ఎంత ఆనందిస్తాడు. అది ఉపకారం చెయ్యడం తెలియడం అంటాం దాన్ని. ఉపకారం చెయ్యడమే కాదు, చెయ్యడంలో నేర్పరితనం కావాలి. ఎవరికి ఏ వస్తువు ఎప్పుడు అవసరమో గ్రహించి ఆ వస్తువుని ఇస్తే అటువంటి వాడిని ఉపకారజ్ఞుడు అంటారు అంటున్నాడు గోవిందరాజుల వారు. రాముడికి తెలుసు, ఒక వ్యక్తికి పాలు అవసరం, అప్పుడు వాడికి పాలు సమకూరుస్తాడు. ఒక వ్యక్తికి ఆశ్రమం అవసరం, ఆశ్రమం ఇస్తాడు. ఒక వ్యక్తికి ఏమి అవసరమో అది గ్రహించి గుర్తించి అందజేసేవాడు ఉపకారజ్ఞుడు. అటువంటి వాడు రాముడు. ఇక ప్రచారజ్ఞశ్చ కర్మణాం, సమస్త సత్కర్మలను కూడా తాను ఆచరించి లోకానికి అందించేటటువంటి మహానుభావుడు ఆయన. శృతవాన్, బాగా విన్నవాడు అంటే బాగా చదువుకున్నవాడు, అభ్యసించినవాడు, శాస్త్రాలన్నీ బాగా చదివాడు, ఆరితేరిన పండితుడు. రాముడంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఏదో ఒక్క వేదం కాదు, ఇంటి పేరులో వేదమును వాడికి ఆ వేదం రాకపోవడం కాదు, అన్నీ బాగా తెలిసిన మహానుభావుడు ఆయన. శీల సంపన్నుడు రాముడంటే. అన్నిటికంటే మనిషికి శీలం చాలా అవసరం. శీలేన శోభతే విద్య అన్నారు. విద్య ఎప్పుడు శీలం వల్ల శోభిస్తుంది. దుశ్శీలుడికి ఎంత విద్య ఉన్నా ఉపయోగం లేదు. ఇష్టం వచ్చినట్టు తన ప్రవర్తనతో లెక్క లేకుండా జమ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, ఎవడేమనుకుంటే నాకేంటండి, నాకేదో ఉద్యోగం ఉంది, నాకు డబ్బు ఉంది, నేను ఇలాగే ఉంటానంటే ఏమిటి లాభం దానివల్ల? మన వ్యసనముల వల్ల మనకి విలువ తరిగిపోతుంది. మన ప్రవర్తన వల్ల లోకం మొత్తం అసహ్యించుకుంటుంది. ఒక లోకం సంగతి పక్కన పెడదాం, పైన పరమాత్ముడు ఒకడు ఉంటాడు. నీ శీలాన్ని బట్టి నీకు గౌరవం వస్తుంది. శీలంలో లోపం వస్తే క్రమక్రమంగా ఇహం పరం రెండూ నశించిపోతాయి. అందువల్ల శీలమే సంపద. అసలు డబ్బు ఏది అంటే శీలము. రాముడు శీల సంపన్నుడు, శీలముతో కూడినవాడు. అది ఏ నిజమైన సంపదగా కలిగిన వాడు ఆయన మహానుభావుడు. ఇంకా వినయవంతుడు ఆయన. యజుర్వేద వినీతశ్చ, యజుర్వేదం తెలిసినవాడు, ధనుర్వేదంలో ఆరితేరినవాడు. ఇక అవయవాలు, ఇదిగో ఈ భుజాల దగ్గర ఎముక లేకుండా చక్కగా మాంసం ఉంటుంది, సన్నగా సింహం నడుము లాంటి నడుము కలిగినవాడు. కంబుగ్రీవక, శంఖంలా ఉంటుందిట రాముడి మెడ. మెడ ఎప్పుడు శంఖంలాగా చక్కగా నున్నగా ఆ శంఖం దగ్గర ఉన్న వంపు లాంటి వంపు ఉంటే ఆ మెడను చూస్తే చాలా ఆనందం కలుగుతుంది, ముచ్చటగా ఉంటుంది. అంచేత ఆయన కంబుగ్రీవుడు. శుభానన్నక, ఆ ముఖం కూడా చాలా బాగుంటుంది. ఇంకా సమసమ విభక్తాంగో, అవయవములన్నీ కూడా అలా అలా తీర్చిదిద్దినట్టు ఉన్నాయన్నమాట. వర్ణం శ్యామం సమాశ్రిత, ఒక్క రంగు మాత్రం నీలం, నీలమేఘఛాయ శరీరుడు ఆయన. మూడు విషయాలలో స్థిరత్వంతో ఉన్నవాడు ఆయన. మూడు చోట్ల అవయవాలు పొడుగ్గా ఉంటాయి, అందులో ఒకటి చేతులు. చేతులు మోకాళ్ళకి తగలాలి, చేతులు పొడుగ్గా ఉండాలి, కాళ్ళు పొడుగ్గా ఉండాలి, నడుము కూడా పొట్టి కాకుండా కొంచెం పొడుగుండాలి. ఈ మూడు పొడుగుంటే వాడు చక్రవర్తి అవుతాడు. రాముడు ఆజానులంబ బాహుడు అన్నమాట. ఆజానుబాహుడు అంటే జానువుల వరకు వెళ్ళాడే చేతులు కలవాడు అని అర్థం. జానువులనగా మోకాళ్ళు. ఎవరి చేతులు మోకాళ్ళకి తగులుతాయో అతడిని ఆజానుబాహు అంటారు. చాలామంది ఆజానుబాహుడు అంటే పొడుగైన వాడు అని అర్థం చెబుతున్నారు. పొడుగైన వాడిని ఆజానుబాహు అనరు, వాడిని లంబశరీరుడే అంటారు అంతే. పొడుగైన వాడు అనం కాదు, దానికి అర్థం అది కాదు. ఆజానుబాహుడు అంటే చేతులు మోకాళ్ళకి తగిలేవాడు అన్నమాట. అయితే పద్మాకర్ గారు, ఇప్పుడు మీ చేతులు కూడా మోకాళ్ళకి తగిలాయి కదా, మీరు ఆజానుబాహులా అని అడగచ్చు. కూర్చున్నప్పుడు కాదు, కూర్చున్నప్పుడు కాళ్ళు చేతులు కూడా తగులుతాయి ఒకదానికొకటి. నిలబడినప్పుడు ఎవడి చేతులు మోకాళ్ళకి తగులుతాయో అతడు ఆజానుబాహుడు. మీరు కూడా ఒక్కసారి పరిశీలించుకోండి, లేచి నిలబడి మీ చేతులు మీ మోకాళ్ళకి తగిలాయా లేదా. అలా తగిలితే మీరు ఆజానుబాహులు. ప్రేక్షకులు చాలామంది వింటున్నారే, వీళ్ళల్లో ఎవరైనా అలాంటి ఆజానుబాహులు ఉంటే ఒక్కసారి దయతో వచ్చి మా భక్తి టీవీ వాళ్ళకి కనపడండి, వాళ్ళకు సన్మానం చేయాలని కోరికగా ఉంది నాకు చాలా కాలం నుంచి. ఈ మధ్యకాలంలో ఆజానుబాహులు తగలడంలా, పొడుగైన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ చేతులు మోకాళ్ళకి తగలాలి నిలబడినప్పుడు. రాముడికి అలా తగులుతాయట. అటువంటి వాడు ఆ రామచంద్రుడి యొక్క పరాక్రమం అటువంటిది కాదు. చతుష్కలశ్చతుష్కిష్కుశ్చతుర్లేఖశ్చతుస్సమః, ఇవన్నీ సాముద్రిక శాస్త్ర నియమాలు అన్నమాట. ఆ మహానుభావుడు ముక్కు ఎలా ఉండాలో అలా ఉన్నవాడు, కళ్ళు ఎలా ఉండాలో అలాగా తీర్చిదిద్దబడినటువంటి అవయవాలు కలిగిన వాడు. ఆ జుట్టు కూడా చాలా చక్కగా ఉంగరాలు తిరిగి వెనక్కి ఉంటుంది, ఉండలు ఉండలు కింద చక్క చాలా బాగుంటుంది. ఇప్పుడంటే కలియుగంలో లేనిపోని సింథటిక్లు, ప్లాస్టిక్లు, నానా చెత్త చెదారపు మేకప్లు వచ్చాయి, కానీ అప్పట్లో ఒరిజినల్ చక్కగా రాముడి జుట్టు మెత్తగా ఉండేదిట, గిరజాల జుట్టుట, వెనక్కి వేళ్లాడుతూ ఉండేవిట. ఎంత బాగుంటుందో ఆ జుట్టు, అసలు జుట్టు చూస్తేనే ఆయన మీద గౌరవం కలుగుతుందిట. ఆ జుట్టుని ముడివేసుకుని ప్రస్తుతం అరణ్యవాసంలో ఉన్నాడు రాముడు. కాకపక్షములు అంటారు వాటిని, కర్ణాలంబిత కాకపక్షములు, పైగా చెవుల మీదకి వేళ్లాడుతున్న గిరజాల జుట్టు అన్నమాట. అటువంటి వాడు రామచంద్ర ప్రభు అంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు. రాముడు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైన, చాలామందికి తెలియదు బ్రహ్మచర్యం అంటే పెళ్ళి చేసుకోకూడదు అనుకుంటున్నారు. పెళ్ళి చేసుకోవడం చేసుకోకపోవడం కాదు బ్రహ్మచర్యం అంటే, బ్రహ్మత్వములో మనస్సుని లయం చేయుట అని అర్థం. భార్య ఉంటే లేక సంసారం చేస్తే వాడు బ్రహ్మచర్యాశ్రమంలో లేనట్ట, ఎంత పొరపాటు ఊహ. ఈ మానవులకి సరియైనటువంటి ఆధ్యాత్మికమైన జ్ఞానం లేకపోవటం వల్ల ఇలాంటి భావనలు వస్తున్నాయి. అవివాహితుడు వేరు, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవారు వేరు. పెళ్లి చేసుకోకుండా ఉన్నవాడు అవివాహితుడు మాత్రమే. బ్రహ్మచర్యము అంటే వీడి మనస్సు ఎప్పుడూ పరబ్రహ్మములో లయమై లీనమై ఉండడం. వశిష్ఠుడికి 100 మంది పిల్లలు లేరా, ఆయన బ్రహ్మచారిని అన్నారు. ఆయనకి భార్య లేదా, అయితేనే ఆయన ముఖంలో తేజస్సున్నది. ఎందుకంటే ఆయన ధ్యానం చేస్తే హృదయం పరబ్రహ్మతో కలుస్తోంది. ఈ మామూలు చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఏ వ్యక్తి అయినా ధ్యాన నిష్ఠాగరిష్ఠుడై తన ప్రవర్తనని, తన మనస్సుని, తన ఇంద్రియాలని పరబ్రహ్మములో కలిపేస్తే వాడు నిజమైన బ్రహ్మచారి. రాముడు అలాంటి బ్రహ్మచారి. సుస్పష్టంగా ఇందులో బ్రహ్మచారి అని చెప్పారు. అరణ్యంలో ఉన్నప్పుడే కదట, రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయన బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడై ఉంటాడట. భార్యతో కేవలము సంతాన ప్రాప్తి కోసం మాత్రమే కాపురం చేస్తూ తక్కిన వేళలో భార్యను కూడా పూజించే వాళ్ళందరూ నిజమైన బ్రహ్మచారులు. రామకృష్ణ పరమహంస, వశిష్ఠుడు ఇలాంటి ఋషులు అటువంటి ధర్మాన్ని చెప్పారు. భార్య కలిగిన బ్రహ్మచర్యము, భార్య లేని బ్రహ్మచర్యము అని 2 రకాలు ఉన్నాయి. అందులో వీళ్ళంతా కూడా నాతికల బ్రహ్మచర్యంతో బతికిన మహానుభావులు. పరస్త్రీ వ్యామోహాలు లేనటువంటి వాళ్ళు వీళ్ళు. అటువంటి బ్రహ్మచారి రాముడు. పైగా అరణ్యవాసం 14 ఏళ్ళు కూడా బ్రహ్మచర్య దీక్ష ఫలాహారము అని చెప్పాడు. ఫలమూలాశనుణ్ణి అయి ఉంటాను, నేను సాత్విక ఆహారం తింటానన్నాడు. అందుకే అరణ్యంలో ఉన్నప్పుడు మాంసాహారం ముట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకే అర్థం చెప్పేటప్పుడు భాష తెలుసుకుని చెప్పాలి. రాముడు కూడా జింకని బలిచ్చాడు, నల్లజింకని అంటారు, కాదు అది, అక్కడ నల్లజింక కాదు, అది కృష్ణమృగం. అంటే ఒక దుంప ఉన్నది, ఆ దుంపని, మేధ్యమైనటువంటి ఒక దుంపని ఇచ్చాడు అని సుస్పష్టంగా చెప్పారు. అంచేత శబ్దము అనేది సాధుత్వం గ్రహించి దాని అసలంతరార్థం తెలుసుకుని మనం వ్యాఖ్యానం చెయ్యాలట. రాముడు అరణ్యంలో ఉన్నంతకాలం ఏ జంతు హింస చేయాల, ఏ ప్రాణిని చంపల. రాక్షసులైతే మాత్రం వధించి ప్రజల్ని రక్షిస్తానన్నాడు. అందుకే మారీచుడు మాయామృగమని తెలుసు కాబట్టి కొట్టాడు. నిజంగా జింక అయితే కొట్టేవాడు కదా ఆయన. రాక్షసుల్ని మాత్రం సంహరిస్తాను, ఆ సంహరించడానికే వనవాసం చేస్తానన్నాడు ఆయన. అది మర్చిపోకూడదు, ప్రారంభంలోనే చెప్పాడు ఆయన. మహానుభావులైన సాధువులను రక్షించాలి, సాధువుల్ని పీడించే వారిని మాత్రం నేను చంపి తీరుతాను అన్నాడు ఆయన. ఇదిగో రాముడు అటువంటి వాడు అని ఈ విధంగా రాముడి గురించి అత్యద్భుతమైన వర్ణన చేశాడు ఆయన. చేసి ఇదిగో ఈ రాముడిలో లక్షణములన్నీ కూడా లక్ష్మణునిలో కూడా ఉన్నాయి. ఇద్దరివి లక్షణాలన్నీ ఒకటే, కానీ ఏమిటి తేడా? ససువర్ణ చెవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాఖ. మొల్ల తెలుగులో రామాయణం రాసింది. ఆ మొల్ల అద్భుతమైన ఒక శేషపద్యం రాసింది. అందులో సీతాదేవి అడిగిన తర్వాత రాముడి గురించి లక్ష్మణుడి గురించి వర్ణించే ఘట్టాన్ని తెలుగు కవయిత్రులలో చాలా సుకుమారి అయిన కవయిత్రి ఆవి, ఆమె చాలా బాగా రాసింది. ఏమని రాసిందంటే,
నీలజీమూత సన్నిభ శరీరము వాడు, తామరసాభ నేత్రముల వాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు, శ్రీకర పీత కౌసేయ చెలమువాడు, మకర కుండల దీప్తి మలయువాడు, శ్రీవత్సలాంఛనాంచిత మఘోరమువాడు, కౌస్తుభమణి పదకంబువాడు, కపట మెరుగని సత్యవాక్యములవాడు, రమణి రాముడు శుభలక్షణములవాడు, ఇన్ని గుణములు రూపింప యసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వండేవాడు.
మళ్ళన్నదన్నమాట పోతన గారిని యథాతథంగా అనుకరించి ఈ వాల్మీకి రామాయణంలో ఉన్న సుందరకాండని జీర్ణం చేసుకుని రాముడు నీలమేఘఛాయ శరీరుడు, తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగిన వాడు, శంఖంలా ఉంటుంది మెడ, మంచి చీలమండలు కలిగిన వాడు, పసుపచ్చని బట్ట కడతాడు ఆయన, శుభలక్షణాలు వాడు, పొరపాటును కూడా కపటమెరగాడు, ఎప్పుడు సత్యం మీదే ఉంటాడు, సత్యవాక్య పరిపాలనా ధురంధరుడు, నిత్య సత్యవ్రతుడు రాముడు. అంటే ఇక రామో ద్విర్నాభిభాషతే రెండవ మాట మాట్లాడిన మాట అన్నాడంటే ఆ మాట మీదే నిలబడతాడు ఆయన. అటువంటి మహానుభావుడు, శుభలక్షణాలు కలిగిన వాడు. ఇంతవరకు బాగానే చెప్పింది, ఆఖరణ చమత్కారం చేసిందని పెద్దలు చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు ఆ తల్లిని. ఏమని అంటే లక్ష్మణుడి గురించి కూడా ఇవన్నీ చెప్పక్కర్లేకుండా ఇన్ని గుణములు రూపింపనెసగువాడు వరుస. ఈ పైన చెప్పిన లక్షణములన్నీ రాముడిలో ఉన్నవన్నీ కూడా లక్ష్మణునిలో ఉన్నాయి. అంటే పొదుపుగా వాడింది భాష ఆమె. ఆఖరణ ఒక్క తేడా మాత్రం ఉన్నది. ఏమిటి? సౌమిత్రి బంగారు వన్నెవాడు. లక్ష్మణుడు బంగారపు రంగులో ఉంటాడు, రాముడు నీలంగా ఉంటాడు అని. చాలామంది ఇప్పుడు కూడా ఏం అద్భుతమైన కవిత్వం అండి అంటాం. నిజంగానే కవిత్వం చాలా గొప్పది, కానీ ఈ కవిత్వం అంతా వాల్మీకిది, సుందరకాండలోనే రాశాడు. అందుకు చెబుతున్నాను, మనం ఏం రాసినా ఆయనే, మన సొంతం లేదు, దాన్ని తెలుగులో అనువాదం చేసుకోవడమే తప్ప. ఎందుకని? వాల్మీకి ఏమన్నాడు? ఇదిగో ఈ లక్షణములన్నీ లక్ష్మణుడిలో ఉన్నాయి, కానీ తేడా. స సువర్ణచ్చవి శ్రీమాన్, సువర్ణచ్చవిహి అంటే బంగారు అనేవాడు. ఆమె రాసింది అదే అనువాదం. లక్ష్మణుడు బంగారపు రంగులో ఉంటాడు, రామశ్యామో మహాయశాహ, మహాకీర్తివంతుడైన రాముడు మాత్రం శ్యామలవర్ణుడు. ఇప్పుడు ఎవరు రాశారంటారు ఇదంతా మొత్తం? వాల్మీకే. ఒక్క వాల్మీకిని అనుకరించకపోతే ఆయన రాయందంటూ ఈ లోకంలో ఏదైనా ఉందిటండి? మనం ఎంత గింజుకున్నా ఇంక కొత్త కవిత్వం చెప్పలేం, అంతా మహానుభావుడి భిక్షే. కాకపోతే ఆ పరమ పూజ్యురాలు కవయిత్రి చక్కని తెలుగు భాషలోకి అందంగా తీసుకొచ్చిందనమాట. అలాగే ఆమె తక్కువ చేయడం కష్టమా? వాల్మీకి మనందరికీ పెట్టిన భిక్ష ఈయనను అనుకరించవలసిందే అని చెప్పడానికి అనమాట. ఆయన రాశాడు కాబట్టి మనం రాస్తున్నాం, కొత్తగా చెప్పింది కనపట్టలేదు మనకి ఎవరికి అనమాట. అది అంత అద్భుతంగా రాస్తాడు. ఈ మొత్తం సర్గంతా, ఈ 35వ సర్గంతా కూడా విజృంభించి వర్ణించేశాడు ఆయన. అమ్మా, ఆ రామచంద్ర ప్రభువు నీకు దూరమయ్యాక మహానుభావుడు జటాయువు ద్వారా తెలుసుకుని సీత సీత అంటూ అరణ్యంలో తిరిగి 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 ఋష్యమోక పర్వతం దగ్గరికి చేరాడు. ఆ ఋష్యమోక పర్వతం దగ్గర నేను హనుమంతుడని పేరు కలిగినటువంటి వాణ్ణి, ఆయన్ని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి సుగ్రీవుడికి ఆయనకి మైత్రి కలిగేలా చేశా. వాలి ద్వారా తన భార్యని సామ్రాజ్యాన్ని కోల్పోయి అరణ్యాలలో పర్వతాలలో అల్లాడిపోతున్న సుగ్రీవుడితో రామచంద్రునికి స్నేహం కలిపిన వాయుపుత్రుణ్ణి హనుమంతుడు అని నా పేరు. హనుమాన్ నామ విఖ్యాత, హనుమంతుడనే పేరుతో ప్రసిద్ధికెక్కిన వాణ్ణి. మారుతశౌర సస్వత, వాయుపుత్రుణ్ణి నేను. నేనెవరినో చెబుతా విను. సుగ్రీవుడి మంత్రిని నేను. సుగ్రీవుడు వాలి ద్వారా చావు దెబ్బలు తిరిగి పారిపోతూ ఉంటే ఆయనకి అభయం ఇచ్చిన వాణ్ణి. రామచంద్రుడికి ఆయనకి అగ్నిసాక్షిగా స్నేహం చేసినటువంటి వాణ్ణి. అప్పుడు రాముడు అభయం ఇచ్చాడు, వాలిని ఒక్క కోలతో నేల కోలనేశాడు. మొత్తం వానర సామ్రాజ్యం అంతా సుగ్రీవుడికి అప్పగించాడు. ఆపై సుగ్రీవుడు రామాజ్య ప్రకారం నాలుగు దిక్కులకి వానరుల్ని నీ అన్వేషణ కోసం పంపితే అంగదుడి నేతృత్వంలో జాంబవంతుడు, నేను, మరికొంతమంది వానరులం కలిసి దక్షిణం దిక్కుకొచ్చాం. అక్కడ నుంచి శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా లంఘించి రాత్రే లంకానగరం అంతా గాలించి నువ్వు కనపడక ఎన్నో రకాలుగా దుఃఖించి చివరికి నా పూర్వజన్మ సుకృతం వల్ల నిన్ను చూశానమ్మా, నేను ఇందులో సత్యం తప్ప అసత్యం పలకడం లేదు. నరవానరులకి మైత్రి నేను కూర్చినదే. ఇక నా సంగతి కూడా చెప్పుకుంటాను విను. పరాక్రమవంతుణ్ణి, బృహస్పతి శిష్యుణ్ణి కేసరి అని ఒక మహావీరుడున్నాడు, వానరులందరికీ నాయకుడు. ఆయన మామూలు పరాక్రమం కాదు, సింహ పరాక్రమం కలిగిన వాడాయన. ఒకప్పుడు గంధమాదన పర్వతం మీద శంఖం, శబలం అని రెండు ఏనుగులుండేవి. అవి రాక్షసాంశతో పుట్టాయి. ఈ రాక్షస గజాలు ఋషుల ఆశ్రమాలు పెళ్లగించి వాళ్ళని పచ్చడి పచ్చడి కింద తొక్కేసేవి. ఎంతోమంది ఋషులు చచ్చిపోయారు, మరెంతోమంది మానవులకు ఇబ్బంది కలిగింది. దాంతో ఋషులంతా కంగారు పడి ఏం చెయ్యాలో అర్థం కాక ఈ శంఖ శబలములనే ఏనుగుల నుంచి తమను తాము రక్షించుకోలేక చివరికి మా తండ్రి కేసరి దగ్గరకు వచ్చారు. నాయనా కేసరి, నీకు పుణ్యం ఉంటుంది, అతి భయంకర క్రూర మృగాల కంటే హీనమైపోయిన రెండు ఏనుగులు మమ్మల్ని ఏడిపిస్తున్నాయి, అవి రాక్షసులట, ఈ జన్మెత్తేయట, వీటి నుంచి రక్షించు, మా తపస్సు, మా యజ్ఞం, మా జీవితం హాయిగా సాగేలా చెయ్యమంటే ఆ క్షణమే విజృంభించి మా తండ్రి కేసరి ఆ ఏనుగుల మీద దాడి చేశాడు. వాటి రెండు తొండాలు పుచ్చుకున్నాడు, తొండములు పుచ్చుకుని గిర్ర గిర్ర తిప్పి ఒకదానితో ఒకటి కొట్టి ఢీ కొట్టి వాటి మెదళ్ళు గుజ్జు గుజ్జు కింద కొట్టి చంపేవతలు పారేశాడు. గుళ్ళో కొబ్బరికాయ ఢామ్ని పగలగొట్టినట్టుగా ఆ ఏనుగుని నేల మీద బండరాయి మీద వేసుకొట్టి చంపేశాడు. ఆయన వెయ్యర్ర దెబ్బని బట్టలు ఉతికినట్టుగా బాధేశాడు వాటిని. అంతటి ఏనుగుల్ని సంహరించిన సింహపరాక్రముడు అవ్వడం వల్ల మా నాన్నగారిని కేసరి అన్నారు. కేసరి అంటే సింహం. కేసరం అనగా సింహానికి ఉన్న జూలు ఉంటుందే, ఆ జూలుని కేసరం అంటారు. అది ఉన్నది కనుక కేసరి అన్నారు. అదిగో అటువంటి వాడు మా తండ్రి, ఆ కేసరి కుమారుణ్ణి నేను, మా అమ్మ అంజనాదేవి. ఇంకొక తమాషా చెప్పాడు ఆయన. పూర్వం అదే గంధమాదన పర్వతం మీద శంబసాధనుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు కూడా ఋషుల్ని పీడించాడు. వాడికి నరమాంసం అంటే బాగా ఇష్టంట. ఎన్ని జంతువులున్నా తినకుండా మనిషి కనబడితే అందులో తపస్సు చేసుకునేవాళ్ళు, సుందరకాండలు పారాయణ చేసుకునేవాళ్ళు, పొద్దున్నే లేచి స్నానం చేసి విభూతి పూసుకుని ఇలా శబ్దాలు చేసి నానా గందరగోళం చేసి తిప్పుకునేవాళ్ళు ఉంటారే పాపం జపాలు. అలాంటి వాళ్ళ మెడ విరగ్గొట్టి వాళ్ళ నెత్తురు గటగట కూల్ డ్రింక్ తాగినట్టుగా తాగి, ఈ వేడి వేడి నెత్తురు వాడికి కూల్ డ్రింకు, అది మళ్ళీ హాట్ డ్రింక్ కూడా కాదు, శుభ్రంగా తాగి మాంసం అంతా ఆయన తినేసేవాట. ముక్కేమో వాడికి ముక్కు బజ్జి, వేళ్ళేమో మిరపకాయ బజ్జీలా కనపడేవన్నమాట. ఈ నరమాంసం తిని ఋషీశ్వరుల్ని పట్టి పీడించి పాలారుస్తున్న పరమధర్మార్కుడు శంబసాధనుడి వల్ల ఋషులు హడిరిపోయారు. ఓరి నాయనో, మేము బతకలేకపోతున్నామన్నారు. మళ్ళీ మా నాన్నగారి దగ్గరకు వచ్చారు. ఓ ఈ శంబసాధనుణ్ణి సంహరించవయ్యా కేసరి, మమ్మల్ని బ్రతకని మా యజ్ఞాలు పాడు చేస్తున్నాడు, పరమక్రూరుడు వాడు, కిరాతకుడు వాడు, వాడున్నంతకాలం ఇక ఋషులు బతకలేం, తపస్సులు చెయ్యలేం అని ఏడుస్తూ ఉంటే ఈ క్రూరుణ్ణి సంహరించడానికి మా తండ్రి గారు విజృంభించి వచ్చాడు. మల్ల యుద్ధం చేసి వాడు ముక్కులు చితక్కొట్టి, మెదడు పగలగొట్టి, వెన్నెముక విరగగొట్టి, చెరకుగడని విరిచినట్టుగా విరిచేసి శంబసాధన ముద్దరత్తు ఆ శంబసాధనుడిని చంపవతలు పారేశాడు. ఋషులకి ఆనందం కలగజేశాడు, ఋష్యాశ్రమం నిష్కంటకం చేశాడు, గంధమాదన పర్వతం మీద ఆనాటి నుంచి సాధువులు చక్కగా పురాణాలు చెప్పుకుంటూ, యజ్ఞాలు చేసుకుంటూ, జపాలు చేసుకుంటూ గడిపారు. ఇలా ఎప్పటికప్పుడు ఋషీశ్వరుల్ని కాపాడిన అమేయ పరాక్రమవంతుడు, నిత్య విక్రమ క్రమ గుణాన్వితుడు కేసరి, ఆ కేసరి కుమారుణ్ణి నేను అని హనుమంతుడు తన గురించి కూడా కొంత చెప్పుకున్నాడు. అవసరం కనుక తన పుట్టు పూర్వోత్తరాలు వీటి గురించి కూడా చెప్పాడు. ఇంత చేతస్థంతో ఎందుకు ఆయన చెబుతున్నాడు పదే పదే, ఇవి మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మనామ గురోర్నామ అనే ఒక శ్లోకం ప్రకారం అయితే తన పేరు కానీ తన గురువు పేరు కానీ పైకి ఉచ్చరించకూడదు అని. అయితే ఎల్లవేళలా అదే ఆదర్శంగా తీసుకోకూడదు. ధర్మము సూక్ష్మధర్మము అని రెండు ఉంటాయి. లోకంలో ధర్మం తెలుసుకుని సూక్ష్మధర్మాన్ని పట్టించుకోకపోతే దానివల్ల చాలా ప్రమాదం. తన పేరు పదే పదే చెప్పకూడదన్నారని నీ పేరేమిటని అడిగితే నా పేరే అండి, నా పేరు చెప్పకూడదన్నారండి అని సిగ్గుపడితే మర్నాటి నుంచి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సూక్ష్మధర్మం వేరు. ఆత్మనామం చెప్పుకోవద్దు అంటే అహంకరించి నేను ఆంజనేయుణ్ణి, నేను గొప్పవాడిని అని చెప్పొద్దని తప్ప అసలు తన పేరు ఎవరికి చెప్పవద్దని కాదు. అలాగే గురువుగారి పేరు ఉచ్చరించకూడదంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారికి నమస్కారం అనాలి తప్ప ఏ గురువు బాగున్నావా, మిస్టర్ పద్మాకర్ బాగున్నావా అని అనకూడదు. అక్కడ అంతరార్థం అది. ఉత్తప్పుడు మా గురువుగారి పేరు పద్మాకర్ గారు అండి, ఆయన మహానుభావుడు అండి అని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా చెప్పకపోతే అది ప్రమాదం. పదే పదే ధర్మం ధర్మసూక్ష్మని ఈ రెండింటి గురించి మనకి మనుస్మృతి పరాశర స్మృతి ఇటువంటి వాటిల్లో చెప్పారు. వాటిల్లో చాలా జాగ్రత్తగా అనుక్షణం తెలిసి ప్రవర్తించు అని. సత్యం పలకాలి, అసత్యం పలకకూడదు. ధర్మాన్ని ఆచరించాలి, అధర్మాన్ని ఆచరించకూడదు. కానీ సత్యం ఒక్కొక్కప్పుడు అసత్యం కంటే ప్రమాదం, అసత్యం ఒక్కొక్కప్పుడు సత్య ఫలితం ఇస్తుంది. ఇవి ధర్మ సూక్ష్మాలంటే. అదే మనకి వేదంలో చెప్పిన రహస్యాలే పంచమ వేదం భారతం కూడా చెప్పింది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు అసత్యం ఆడడం దోషమే కదా, సత్యమే పలకాలి. కానీ భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు తద్భూత భయానకం బగు ప్రభూ తపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబున యందున పల్కు బొంకు సత్యాతిశయం భయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మసూక్ష్మముల్. 10 మంది ప్రాణులకు ఉపకారం చేయడం కోసం, లోకశ్రేయస్సు కోసం, ఇతరులను కాపాడడం కోసం అసత్యం పలికితే అది సత్య ఫలితం ఇస్తుంది అన్నాడు. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు అని చెప్పడంలో రహస్యం అది. ఎవడో ఒక ఉగ్రవాది, ఒక టెర్రరిస్టు 100 మందిని చంపేస్తానని ఓ స్టెన్ గన్నో ఇంకో గన్నో పుచ్చుకొచ్చాడు, మెషిన్ గన్ను లేదా బాంబు పట్టుకొచ్చాడు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, మనం చూస్తూ ఉండగా ఒక గదిలో దాక్కున్నారనుకుందాం. ఆ సమయంలో మనం అక్కడుంటే మన దగ్గరకు వచ్చేవాడు, ఎవడోరా నువ్వు, ఇక్కడ 100 మందిని తరువుకు వచ్చాను, నిజమే చెప్పు, అసత్యం ఆడకు, నువ్వు నిజం చెబుతావట, వాళ్ళు 100 మంది ఎక్కడ దాక్కున్నారు అంటే నేను నిజమే చెబుతానండి, అస్సలు అసత్యం ఆడను, ఈ గదిలో దాక్కున్నారంటే ఆ దుర్మార్గుడు బాంబు వేసో ఈ మెషిన్ కనిపెట్టి వాళ్ళని చంపేసిపోతాడు. ఇప్పుడు ఇది సత్యమా అసత్యమా, ఇప్పుడు ఇది మహాభయంకరము అన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం అసత్యమే ఆడాలట, 100 మంది అండి అటు పారిపోయారండి అనాలి. వాళ్ళేమో ఖైరతాబాద్లో ఉంటే మెహదీపట్నం పోయారని చెప్పాలి. వీడు అటు పోతాడు, వీళ్ళు రక్షింపబడతారు, ఈలోపు ఈ దుర్మార్గుని ఏదో రకంగా మనం పోలీసులకు పట్టించవచ్చు. అందువల్ల ఇక్కడ ఏమిటనమాట, భూతహితము అంటే ఇది. ప్రాణులను రక్షించడం కోసం పలికే బొంకు కూడా సత్య ఫలితం ఇస్తుంది. వీళ్ళని నాశనం చేయడానికి పలికే సత్యం అసత్యం కంటే ప్రమాదం. ఆ దుర్మార్గుడికి నిజం చెబితే వీళ్ళని చంపుతాడు గనక 100 మంది ప్రాణం తీసిన మహాభయంకరమైన ఘోరమైన ప్రమాదం పాపం మనకి చుట్టుకుంటాయి. అందుకని తద్భూత భయానకంబుగు ప్రభూతపు సత్యము బొంకునట్ల, అది బొంకుతో సమానం. ప్రాణం పోయేటప్పుడు పెళ్ళిళ్లల్లోనూ అసత్యం ఆడితే అది సత్యాతిశయం భయండ్రు, సత్యం కంటే ఎక్కువట. సత్యం కాదు, సత్య అతిశయం అన్నారు. అందుకే పెళ్ళిళ్ళల్లో చిన్న చిత్తగా అసత్యాలు ఆడచ్చు. అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే 10th పాస్డ్ అండి అని చెప్పి పెళ్లి చేసేయచ్చు. కానీ మరీ బొత్తిగా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయిని లా గోల్డ్ మెడలిస్ట్ అని మాత్రం చెప్పకూడదు. మొత్తం మీద బుల్లి బుల్లి అబద్ధాలు చెప్పి అత్యావశ్యక స్థితుల్లో పెళ్ళిళ్ళు చేయడం దోషం కాదట. అమ్మాయి దగ్గర 100,000 రూపాయలే ఆస్తి ఉంటే 25 లక్షలు ఉన్నాయని చెప్పి అసత్యం ఆడి పెళ్లి చేసేయచ్చు. ఆ తర్వాత ఎలాగో పీక్కోలేడు లాక్కోలేడు వాడి పాటలు వాడు పడతాడు. అందుకని ఏమన్నారు, పరిణయంబున యందున పెళ్ళిళ్ళల్లో అసత్యం ఆడవచ్చు. ప్రాణాతురుడైనచో ప్రాణం పోయేటప్పుడు కూడా అసత్యం ఆడచ్చు. నీవేనా పద్మాకరివి, నేను చంపుతానని ఎవడన్నా వస్తే నా పేరు పద్మాకర్ కాదండి, అచ్చన్ నాలా ఉన్నాడేమో, నా పేరు రత్నాకర్ అండి అని అబద్ధం ఆడి తప్పించుకోవచ్చు. ప్రాణాపాయ స్థితిలో కూడా అసత్యమును ఆడవచ్చు. మహితాత్మక ఇట్టివి ధర్మసూక్ష్మములు, వీటిని ఏమంటారు, ధర్మసూక్ష్మాలు అన్నారు. ఇప్పుడు ఇక్కడ అందువల్ల నా పేరు ఆంజనేయుడు అని చెప్పాలి, అనవసరంగా చెప్పట్లా. ఒక ప్రాణం నిలబెట్టడానికి, సీతాదేవికి తాను రామదూతని అని నచ్చ చెప్పడానికి, వేద సారాన్ని కాచి వడబోసిన పండితుడు గనక బుద్ధిమతాం వరిష్టం అన్నారు గనక హనుమంతుణ్ణి, ఆ తెలివితేటలతో చాలా అద్భుతంగా నచ్చ చెప్పడానికి ఇలా చెప్పాడు. గురువుగారు గొప్పతనం చెప్పాడు, తన తండ్రి గురించి కూడా చెప్పడంలో రహస్యం అది. అసలు ఎప్పుడైనా మానవులకు ఒక లక్షణం ఉన్నది, ఒక ధర్మం కూడా ఉన్నది, తనకంటే తన తండ్రిని పొగడమన్నారు. మా నాన్నగారు ఇంతటి మహానుభావుడండి, చాలా గొప్పవాడండి, మేము ఆ స్థాయిలో వాళ్ళమండి అని చెబితే, ఓహో మీ నాన్నగారు ఇటువంటి వాడా, మీ వంశం ఇటువంటిదా అని మనం నమ్ముతా అంట. కొంత మన పెద్దల మంచితనాన్ని బట్టి మనకి విలువ వస్తుంది. మన పెద్దలంతా పాపాత్ములు, హత్య చేసేవాళ్ళు, దుర్మార్గులు అయితే దాన్ని బట్టి మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. గొప్పవాడి వంశంలో పుడితే మనం ఎలా ఉన్నా కనీసం ఆ వ్యక్తుల పేరు మీదైనా బతకచ్చు. అదే చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం అంటారు. కానీ చెట్టు పేరు చెప్పి కాయలమ్మక్కర్లా, చెట్టు ఏదో కాయ కూడా అదే అయితే ఇంకా విలువ పెరుగుతుంది. అందుకే నేను మారుతిని, కేవలం మారుతినే కాదు, కేసరి యొక్క ఔరస సూతుణ్ణి అని చెప్పడంలో రహస్యం అదనమాట. తన తండ్రి కేసరి, శంఖం, శబలం ఈ రెండు ఏనుగుల్ని ముష్టిఘాతాలతో చంపి అవతల పారేసి ఋషుల్ని రక్షించిన వీరుడు ఆ వీరుడు కొడుకుని చెబితే ఇప్పుడు వీళ్ళందరికీ ఎంత ఆనందం వస్తుంది వినేవాళ్ళకి, ప్రత్యేకంగా సీతకి. అందుకని కేసరి బలపరాక్రమాలు చెప్పాడు. ఎంతో పూర్వం మనం ఆ భాగంలో చెప్పుకున్నాం, కేసరి సింహపరాక్రముడు. నిజంగా కేసరి కేసరి కేసరి, అంతటి మహానుభావుడు కాబట్టే శంఖ శబలములనే ఏనుగుల్ని చంపి అవతల పారేశాడు. ఆపై పరమ పాపాత్ముడిని, మరొక రాక్షసుణ్ణి శంభసాధ నుండి సంహరించాడు. ఆ వీరుడికి అంజనాదేవి భార్య, ఆ అంజనాదేవి వాయువు గురించి తపస్సు చేసింది. అదిగా వాయువు యొక్క వరం వల్ల నేను పుట్టా, మా తండ్రి గొప్పవాడు, వరమిచ్చిన వాయువు గొప్పవాడు, తపస్సు చేసి లోకాలని గజగజలాడించగలిగిన నిష్ఠాగరిష్ఠురాలు నా తల్లి. అమ్మా, ఏ రకంగా చూసినా మేము మా వంశం వాళ్ళం అసత్యాలాడం పరాక్రమవంతులమే అని ఆ విధంగా ఆవిడకి తన వంశం గొప్పతనం చెప్పాడు. ఆపై అమ్మకి ఉంగరం అప్పుడు తీసిచ్చాడు. రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగులీయకం. అమ్మా సీత, ఇది రామ అని చెక్కబడిన అక్షరములతో కూడిన ఉంగరం ఇది. ఈ ఉంగరం మీద శ్రీరాముడి యొక్క నామం చెక్కబడి ఉంది. ఈ పవిత్రమైన అంగుళీయకం నువ్వు చూస్తే రాముడిని గుర్తుపెడతావు. రాముడు ఎప్పుడూ విడిచిపెట్టకుండా ధరిస్తాడు. తనని చూడగానే సీతాదేవి పొంగిపోతుందని, తనని చూస్తే ఎంత ఆనందం సీతకి కలుగుతుందో తన ఉంగరం చూసినా అంతే ఆనందం కలుగుతుందని రాముడు నమ్మి, ఈ ఉంగరం నా మీద నమ్మకంతో నాకిచ్చాడు, ఇది చూపిస్తే నువ్వు నా మీద నమ్మకం ఏర్పాటు చేసుకుంటావు అని చెప్పాడు. చూడు అనగానే ఆ ఉంగరాన్ని కళ్ళకు అద్దుకుని ఈ ఉంగరం చూడగానే నాకు రాముడు, లక్ష్మణుడు అందరూ గుర్తుకొస్తున్నారు అని చాలాసేపు పులకించిపోయింది. ఇప్పుడు మనం ఇంత పూర్వభాగంలో చెప్పుకున్నాం చిత్రకూట పర్వతంలో జరిగిన కాకాసుర వృత్తాంతం. అయినా ఒక్కసారి క్లుప్తంగా మరోసారి గుర్తెచ్చుకోవాలి, రాముడికి తనకి మాత్రమే జరిగినటువంటి ఘట్టాలు ఏదైనా ఉంటే చెప్పమని హనుమంతుడు అడిగాడు. ఇది రాముడికి చెబితే నమ్ముతాడు సీత దగ్గర నుంచి వచ్చినట్టు కనుక. అప్పుడు ఆమె ఏం చెప్పింది, చిత్రకూట పర్వతం మీద ఒకప్పుడు రాముడు అలిసిపోయి తన తొడ మీద పడుకుంటే ఆ సమయంలో ఒక కాకి ఇంద్రుడి పుత్రుడు జయంతుడు వాడు శాపవశాత్తు కాకి అయిపోయాడు. దుర్వాస శాపవశం వల్ల అదిగో ఆ కాకి పదే పదే తన కుడిస్తనాన్ని పొడుస్తూ ఉంటే రాముడి మీద ఆ రక్తం పడగానే రాముడు ఆగ్రహించి క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన ఐదు తలలు కలిగిన పాముతో ఆడుకుంటున్న దుర్మార్గుడెవడే సీత అంటూ లేచాడు. ఆ క్షణమే కాకి మీదకి బ్రహ్మాస్త్రం వేశాడు ఒక దర్భం దిట పక్కన. సమయానికి ధనుస్సు బాణాలు ఉండవుగా పక్కన, అందువల్ల దర్భని బ్రహ్మాస్త్ర మంత్రం చదివి విడిచిపెడితే ఈ దర్భ బ్రహ్మాస్త్రమై ఆ కాకాసురుణ్ణి తరుముకుంటూ పోయింది. అసలు శాస్త్రం ఇది అని కూడా మనం చెప్పుకున్నాం ఇంత పూర్వం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు, కాకి మీద వేశాడు రాముడు బ్రహ్మాస్త్రం. అది క్రమంగా ఎవడి నోట్లోనో పడింది. ఎక్కడ చూస్తే అక్కడే పౌరాణికులు కదా, అందుకని కాకిని కాస్త పిచ్చి కింద మార్చేశారు. పోన్లాడు పిచ్చికని మార్చారు, ఇంకో గద్దోర ఆబందు అనలేదు. మొత్తం మీద కాకి మీద వేశాడు ఆయన బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరుముకుంటూ పోతూ